అనసూయతో జరిగిందంతా చెప్పారు, మేము బ్రహ్మ దగ్గరికి వెళ్ళాము, ఆయన నీ దగ్గరికి పంపాడు, నీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. సతీ సుమతి సూర్యోదయం జరగకుండా ఉండాలని చెప్పించింది. వినా సూర్యోదయం చేతవా, సూర్యభగవానుడు ఉదయం చెప్పటం వల్ల ఏమైపోయింది, మార్తాండు హృదయాస్తమయములు లేకుంట లోకం బులెల్ల నిశ్చేతనంబయ్యే. సూర్యుడు ఉదయించకపోవటం వల్ల లోకాలన్నీ చేతనత్వం లేకుండా అయిపోయాయి, యజ్ఞములు ఆగిపోయాయి, సంధ్యావందనాలు ఆగిపోయాయి, ఆహారాలు స్వీకరించటం మొదలైన పనులు ఆగిపోయాయి, అనేకమైన సృష్టి క్రియా కలాపములన్నీ ఆగిపోయాయి. ఇలా మరికొంతకాలం జరిగిందంటే భూమి నాశనమవుతుంది. సూర్యుడు స్తంభిస్తే కాలం స్తంభిస్తుంది, కాలం స్తంభిస్తే ప్రళయం వస్తుందిట. ఏకధాటిగా సూర్యుడు ఒక సంవత్సర కాలం భూలోకంలో కనబడకపోతే ఈ భూమి మొత్తం నాశనమైపోతుంది. ఏకధాటిన సూర్యుడు ఒక సంవత్సరం పాటు కనుక ఈ భూమి మీద అటు ఇటు తిరగడం మానేడంటే, ఒకవైపు పగలు ఒకవైపు రాత్రి కాకుండా చేశాడంటే, అప్పుడు ఆకాశంలో నల్లని మేఘాలు వస్తాయి. ఆ మేఘములు తమయంత తాము ఆకాశాన్ని ఆవరిస్తాయి. అలా ఆవరించిన మేఘములు ఏకధాటిగా 100 ఏళ్ళు వర్షం కురిపిస్తాయి. ఆ 100 ఏళ్ల వర్షంతో పైనుంచి దబదబదబ పడుతున్న ధారలతో భూమి మొత్తం నాశనమైపోతుంది, భూమి అంతా మునిగిపోతుంది, ఈ భూమి మీద ఒక్క జీవి మిగలడు. అకాల ప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుంది. కాబట్టి తల్లి, ఈ ప్రళయాన్ని ఆపాలి, సూర్యోదయం జరిగేలా చెయ్యాలనగానే ఆవిడేమన్నది, అనుపమము ఆ పతివ్రత మహత్వము, అనుపమమా పతివ్రత మహత్వము, దాని అధకరిం పరాదు అనిమిషులారా. చెప్పెదనుపాయము చేత తదీయుడైన భర్తను తెగకుండ చేయుడు యథాస్థితి నుండగా, నేనొనర్చదన్ దినమనినన్ కరం బలరి దేవత లట్టుల చేయబూనినన్. అప్పుడు అనసూయ అన్నది, పతివ్రత మహిమేమిటో ఒక పతివ్రతని గనక నాకు తెలుసు. సుమతి యొక్క మహిమ ఎంత అంత అని చెప్పడానికి వీలు కానిది, అపార మహిమ కలిగినది ఆ సుమతి. ఆవిడ మహిమని నేను కూడా తగ్గించలేను, దాన్ని తల్లకిందులు చెయ్యలేను, అనగా ఆవిడ పెట్టిన శాపాన్ని నా మహిమతో తిప్పలేను. ఆవిడ పెట్టిన శాపం ఆవిడే తిప్పేలా చెయ్యాలి మనం. దానికి ఉపాయం చెబుతాను. చచ్చిపోయిన వాడిని బ్రతికించడానికి దేవతలకే అర్హత ఉన్నది. మీరు దేవతలు, మీరు తలుచుకుంటే చచ్చిన వాడిని బ్రతికిస్తారు. మీరు నాకు ఒక మాట ఇవ్వండి, ఆ మాట ఎటువంటి మాట అయి ఉండాలి, చచ్చిన వాడిని బ్రతికిస్తాననే మాట. నేను ఇప్పుడే సుమతి దగ్గరికి వెడతాను, ఆవిడని ఒప్పిస్తాను, సూర్యోదయం జరిగేలా చేయమంటాను, ఆవిడ ఊ అంటుంది, సూర్యుడు ఉదయిస్తాడు, అప్పుడు ఆవిడ భర్త పోతాడు, పోయిన వెంటనే వాడిని బ్రతికించండి. దేవతలు కనుక మీకు ఆ బతికించే అర్హత ఉన్నది, ఆవిడ్ని తిప్పే శక్తి నాకున్నది. చచ్చిన మానవుడిని బ్రతికించే అధికారం ఎంత పతివ్రతనైనా నాకు లేదు. ఒక్క నా భర్తని బతికించుకునే శక్తి తప్ప నాకు ఇతరులను ఎవరిని పెడితే వాళ్ళని బతికించే అర్హత లేదు. అలా బతికించడం మొదలెడితే ఈ భూమి నాశనం అయిపోతుంది. భూమికి కొన్ని నియమాలు ఉన్నాయి, మనకి శక్తులు ఉన్నాయి కదా అని, ఆ శక్తులు దుర్వినియోగం చేయకూడదుగా. అలా చేస్తే ఈవిడ శక్తి పోతుంది. కాబట్టి వాడు చచ్చిపోతే బతికించే శక్తి మీకున్నది కనుక, మీరు దేవతలు కనుక ఆయు ఇవ్వగలరు కనుక వాడిని బతికించండి, నేను సూర్యోదయం అయ్యేలా చేస్తాను, ఇద్దరికీ బాగుంటుంది. అనగా అత్యావశ్యక స్థితిలో ఒకళ్ళిద్దరిని ఎప్పుడైనా బతికించాలంటే మేము సిద్ధమే, వాడిని బతికిస్తాం, నువ్వు మాత్రం సూర్యోదయం అయ్యేలా చెయ్యి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సుమతి ఒక నియమం పెట్టుకుందిట. ఏమిటో తెలుసా, నేను ఎవడైనా నా దగ్గరకు వచ్చి సూర్యోదయం అవ్వాలని కనుక ప్రార్థించాడా వాడిని భస్మం చేస్తానని శపథం పట్టు కూర్చుంది ఇంట్లో. అది గొడవ ఇక్కడ, అసలు గొడవ. లేకపోతే ఈ దేవతలు వెళ్ళి అడగచ్చు కావండి, ఏమమ్మా సూర్యోదయం అయ్యేలా చెయ్యమ్మా, అప్పుడు సూర్యుడు ఉదయిస్తే నీ భర్త పోతాడు తల్లో, వాడిని మేము బతికిస్తామమ్మా అని అడగచ్చుగా వీళ్ళే అని మనకు అనుమానం రావచ్చు. ఆవిడ ఒక శపథం చేసింది, నా గడప ఎవరైనా తొక్కి నన్ను సూర్యోదయం అయ్యేలా చేయమని అడిగారా, వాళ్ళందరినీ భస్మం చేసేస్తానందట అని ఇంట్లో కూర్చుని తలుపు వేసి కూర్చుంది. ఒక్క శపథం పురుషుల విషయంలో పట్టింది ఆవిడ, స్త్రీలకి ఎలాగో ధైర్యం లేదు వెళ్ళరు. ఈవిడంటే పతివ్రత కనుక ఈవిడ ఒక ఆవిడ శాపం పెట్టిన ఈవిడికి ఏం అవ్వదు కనుక ఈవిడ వెళ్ళగలదు. అందుకని దేవతలు ఈవిడ బతివలేరు. ఈవిడ ఏమంది, నేను వెళ్ళగలను, ఆవిడ మార్చగలను, కానీ వాడు చచ్చిపోతే బతికించే బాధ్యత మీది అన్నది. ఇప్పుడు అందరూ కలిశారు. కలిసి అనసూయ, దేవతలు, సుమతి యొక్క ఇంటికి వచ్చారు. సుమతి తలుపు వేసుకు లోపల కూర్చున్నది. ముందు దేవతలు తలుపు తట్టారు, నేను తలుపు తీయను అన్నది. అమ్మ సుమతి అత్రి పత్నిని అనసూయను వచ్చానండి ఆవిడ. వెంటనే తలుపు తీసింది ఆవిడ. అంటే అనసూయ ఎంత గొప్పదో ఆలోచించండి, ఆవిడ ఎంత ప్రఖ్యాతి పొందిందో. ఆవిడ పేరు విని వినడంతో టక్కున తలుపు తీసి రా తల్లి పరమపతివ్రత వచ్చామని. అనసూయ లాంటి వాళ్ళ పేరు ఆ రోజులు ఎంత మారుమోగేదో. ఒక్కోసారి ఎలా విచిత్రంగా ఉంటుంది తెలుసా, చాలా కాలం క్రితం నాకు చాలా అత్యావశ్యకమైన స్థితి ఉండి హైదరాబాద్లో ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి తలుపు తట్టాను, ఏదో కారణాలు ఉండే అవన్నీ మీకు అనవసరం. తలుపు తట్టగానే అర్ధరాత్రి ఎవరండి అన్నాడు ఆయన. అయ్యా నన్ను పద్మాకర్ అంటారని కానీ టపుక్కుని తలుపు తీసి కాళ్ళ మీద పడి లోపలికి తీసుకెళ్ళి ఆ రోజు చేసాడండి ఆయన మర్యాద. నా జీవితంలో మిమ్మల్ని చూస్తాను అనుకోలేదండి, సంపూర్ణ హనుమద్వైభవం విన్నానండి గుంటూరులో చెప్పింది అని హైదరాబాద్లో పాప ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. నేను నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతమైన పని మీద వెళ్ళాను, ఆయనే చేయగలడు కనుక. ఇక తర్వాత పని ఏం చేయడం, నన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఆయనే చేశాడు. ఒక్కొక్కప్పుడు చాలా చిత్రంగా ఉంటారు వాడు మనకి. భూలోకంలో మామూలు మానవులమైన మనకే ఒక్కొక్కప్పుడు అవతలవాడు మన పేరు వినగానే పనిచేసి పెడితే, ఇంకా అనసూయ లాంటి ఉత్తమురాలు వస్తే ఆ రోజుల్లో తలుపు తీయని వాడు ఎవడు ఉంటాడు. ఆ అనసూయాదేవి అనగానే వెంటనే ఆవిడ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆసనం ఇచ్చి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే అనసూయంది, నా కాళ్ళే కాదు బయట చాలామంది ఉన్నారు వాళ్ళ కాళ్ళు కడగాలి అనగానే ఆవిడ తెల్లబోయింది. అనసూయ మాట ఎవరు కాదనకూడదు, ఎవరు తల్లి వచ్చింది అనగానే అదిగో ఆయన ఇంద్రుడు, ఆ పక్క కూర్చున్నవాడు ఉన్నాడే ఆయన యముడు, నీకేం భయం లేదులే, మీ ఆయన కోసం రాలేదు, నిన్ను పట్టుకుని బతిమాలడానికి వచ్చాడు యముడు కూడా. ఇంకా ఎదురుగుండా ఉన్నవాడు అగ్ని, ఈయన నిరుతి, ఈయన వరుణుడు, ఈయన వాయువు, ఆయన కుబేరుడు, ఆయన ఈశానుడు. ఈ వరుసగా ఈ 9 మంది ఉన్నారే వీళ్ళు ఆదిత్యాది నవగ్రహాలు. ఈ సూర్యుడు పైన ప్రస్తుతం ఆకాశంలో స్తంభించాడు, ఆయన అపార శక్తి కలిగిన వాడు అవడం వల్ల ఈ మారు వేషంలో నీ దగ్గరికి రాగలిగాడు. వీరంతా నవగ్రహాలు. ఇంకా ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు నక్షత్రాలు, ఆ పక్కన ఉన్నవాళ్ళు రకరకాల దేవజాతుల వాళ్ళు, కొందరు గంధర్వులు, కొందరు కిన్నరులు, కొందరు కింపురుషులు, కొందరు సురలు, కొందరు సాధ్యులు, కొందరు చారణులు, కొందరు అసురులు, ఇంతమంది వచ్చారు అనగానే ఇంతమంది నా ఇంటికి రావడం వెనక అతల కారణం ఏమైనా ఉన్నదా అంటే కారణం లేకపోవడం లేదు, నువ్వు పెట్టిన శాపంతో లోకం అంతా రణమయ్యింది, అదే ఈ కారణం. ఓ తల్లి సుమతి, ప్రతి వ్యక్తికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తుంది, ఆ కష్టం కోసం లోకాలన్నిటినీ నాశనం చేయటం ధర్మమా? నీ భర్త పోతాడు కదానని, నీ భర్తకి మాండవ్య శాపం వల్ల మరణం వస్తుంది కదానని లోకాలన్నీ నాశనం అయ్యేలా చేస్తావా? సూర్యుడిని స్తంభింపజేస్తావా? సూర్యోదయం లేక ఈ జగత్ అల్లాడిపోతుంది తెలుసా, అకాల ప్రళయం వస్తుందనగానే ఏం చేయని తెలియ నా భర్తే నాకు ముఖ్యం. నువ్వు పతివ్రతమే, నీకు తెలుసు కదా పరమ పతివ్రతలకి తమ భర్తే దేవుడు. నీకు ఎలా నీ భర్త దేవుడు, నా భర్త నాకు దేవుడు, ఏ త్రిమూర్తులకేనా ఆ శక్తి, త్రిమాతలకేనా పాతివ్రత్యం నాకు ఉన్నది. పార్వతీదేవి శివుడు లేకపోతే ఉండగలదా? సరస్వతీదేవి బ్రహ్మ లేకుండా ఉంటుందా? లక్ష్మీదేవి విష్ణువు లేకుండా ఉండగలదా? ఏం వాళ్ళవేమో సంసారాలు మాకు సంసారాలు కావా, కొంచెం తెప్పింది ఆవిడ. ఆవిడ కష్టం ఆవిడది. పతివ్రతలు ఎవరినైనా తెప్పగలుగుతారు. పుణ్యాత్ములు అవసరమైతే భక్తులు భగవంతుడిని ఉన్నావా అసలు ఉన్నావా అని పాడతారండో, ఎందుకంటే చావు దెబ్బలు తగ్గుతుంటే ఏం చేస్తారు మరి. రామదాసుని చితక్కొట్టాడు దానీష కొరడాలతోటి, దెబ్బలు తగులుతుంటే ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు, నువ్వు మాత్రం అక్కడ సుఖంగా ఉండబోయి భద్రాచల రామదాస, నీకు దెబ్బకాయ పచ్చడి నాకు దెబ్బకాయ పచ్చడి అంటాడా అంట కదా, దెబ్బలు తగులుతుంటే పచ్చడి పచ్చడైపోతుంటే. అందుకని సీతమ్మకు చేయిస్తి చింతాక పథకం 10,000 వరహాలు రామచంద్ర అన్నాడు ఆయన. సీతమ్మకి చింతాక పథకం చేయించాడు. చింతాకు కష్టమండి, ఈ మధ్యన ఎవడో చింతాకు అన్నాడు, చింతాకును బత్సలాకు లేకపోతే తోటకూరాకు గోంగూరాకు కాదు, అది చింతాక అంటే మణులు పొదగబడిన ఒక పథకం. రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత, రత్నముల చేత తాపడము చేయబడిన మెడలో ఉన్న చింతాక అనే ఒక పథకము కలిగినది అమ్మ. ఆ చింతాక పథకం అని ఒక పథకం ఉంటుంది, వాటి ఇంత ఉంటుంది, అది మధ్యలో మంచి ఆకుపచ్చ రాయి ఉంటుంది, దాన్ని చింతాక పథకం, అది సంస్కృత శబ్దం. మన వాడికి ఎంతసేపు చింత చిగురు పచ్చడి మీద వాటి మీద దృష్టి కదా, అందుకని పాపం ఆయన చింతాక పథకం అంటే వీళ్ళు చింతాకు బతకంట, తోటకూర బతకంట, బచ్చలాకు బతకంట అంటే మొదలెట్టారు అన్నమాట. సరే ఎందుకు చెప్తున్నానంటే, నాలుగు దెబ్బలు తగిలేసరికి ఒళ్ళు మండి, సీతమ్మకి పథకం చేయించాను, నీకు ఈ పదివేల హార బరహాలతోటి పథకం చేయించాను, లక్ష్మణుడికి ఆభరణం చేయించాను, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగే ఊ రామచంద్ర అన్నాడు. అంతటి రామదాసు మహాకవి పండితుడు జ్ఞాని గుడి కట్టినవాడు, ఆయన కూడా గుడి కట్టినవాడు కూడా వీపు మీద గుండు కొడుతూ ఉంటే మండిపోయి ఈ డబ్బులన్నీ పుచ్చుకొని నగలన్నీ వేసుకుని టింగు రంగాన్ని తిరుగుతావా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగే ఊ రామచంద్ర, మీ నాన్నగారు సొమ్ము అనుకున్నావా అన్నాడు ఆయన. దెబ్బతో రాముడు దిగొచ్చాడా లేదా? రాముడు కూడా దెప్పితేనే దిగొస్తాడేమిటో మరి. మనం రోజు రామ రామ రక్షించంటే రాడు, రామ రామ అంటే రామ్మా మేము రామమ్మ అంటాడా? తిడితే మాత్రం వస్తాడా? అప్పుడప్పుడు చూశారా చాలామంది భక్తులు అంతే, ఇదిగో నువ్వు కనుక రాకపోయావంటే ఈ రోజు నుంచి నీకు నైవేద్యం పెట్టని ఏం చేస్తావో అని బెదిరించే భక్తులు బెదిరించగానే అమ్మో నువ్వు నైవేద్యం పెట్టకపోతే కష్టం అని వచ్చారు. అలాగే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఒక అర్చకుడు ఒళ్ళు మండిపోయి శివుడి మీద, రోజు నీకు నైవేద్యం పెడుతుంటే నాకు తిండి లేకుండా చేస్తావా, డబ్బులు లేకుండా చేస్తావా, నీ గుడికి తాళం పెట్టేస్తున్నాను, రేపటి నుంచి దీపారాధన లేదు, నీకు మహానివేదన లేదన్నాడు. మహానివేదన లేదు దీపారాధన లేదనగానే శివుడు ప్రత్యక్షమై నీకు డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను నాయన, నా గుడికి మాత్రం తలుపు వేయద్దు, దీపారాధన నువ్వే చెయ్యి, ఇంత నైవేద్యం పెట్టన్నట్ట. ఏ ఇదేదో ముందే వచ్చగా ఇస్తే ఈయన బెదిరించడుగా. శివుడు అలా కాదు, కొంత పరీక్షిస్తాడు, నాలుగు తంతాడు, తన్నినప్పుడు మనం తట్టుకోవాలి, అప్పుడప్పుడు కొంచెం దెప్పాలి, రోజు దెప్పకండి సోమ మళ్ళీ. ఏదో నాలుగు రోజులు నవరత్నాలు చుట్టూ నవగ్రహాలు చుట్టూ పరి ప్రదక్షిణ చేసి, నాలుగు రోజుల నుంచి ప్రదక్షిణ చేశా, మధ్య మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ మరీ ప్రదక్షిణ చేశా, సెల్ ఫోన్లో పద్మాకర్ గారు చదివిన స్తోత్రం చదువుకుంటూ ప్రదక్షిణ చేశా, ప్రత్యక్షం కావా, రేపటి నుంచి నీ గుడుకు తలుపేస్తానంటే మనం తలుపేస్తామంటే నీకు ఇక్కురు మండవు, మనకంత భక్తి ఉండద్దు. పైగా మనం ఎప్పుడైనా అలగడానికి వెనకాతల మన దగ్గర అంత ఉపాసనా బలం, అంత ఆర్తి ఉండాలి. ఆర్తి కలిగిన వాడు, పరమ భక్తుడైన వాడు తెప్పితే దిగొస్తాడు ఆయన. అందువల్ల ఏమిటంటే, ఇదిగో ఈ మహానుభావులంతా కూడా వచ్చారు, నీకు తెలుసు ఆ విషయం, మాకు కష్టం వచ్చింది అని వీళ్ళంతా మొరబెట్టుకుంటుంటే ఆవిడేమంది, త్రిమాతలదేనా పాతివ్రత్యం, వారికి మాత్రమే భర్తలు ఉంటారా, మాకు భర్తలు ఉండరా, ఏం వాళ్ళ భర్తలు ఎప్పుడు అక్కడే ఉంటారా, మా భర్త మాత్రం శాపం వల్ల పోతాడా అని కొంచెం దెప్పింది. అప్పుడు చిరునవ్వు నవ్వి అనసూయ తల్లి, కర్మమయమైన దేహులం మనం, పాంచభౌతికం మన శరీరం, ఈ పంచభూతాల వల్ల ఏర్పడింది మన శరీరం, ఒకనొకప్పుడు ఆ దివ్య శరీరం నుంచే బయటకు వచ్చిన జీవాత్మలం మనం, భూమి మీద స్త్రీలుగా పురుషులుగా నపుంసకులుగా ఇంకా అనేక రకాల జీవరాశులుగా పుట్టాం, ఈ పుట్టినప్పుడు అనేక కర్మలు చేశాం, మనం చేసిన కర్మముల యొక్క ఫలితం మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు కర్మలకు అతీతంగా అంటకుండా ఉంటారు, ఏ కర్మ వాళ్ళని అంటది, ఎందుకంటే వాళ్ళు కర్మ చేస్తున్నాం అనుకోరు, మనం చేస్తున్నాం అనుకుంటాం, అది మనకి వాళ్ళకి తేడా. కాబట్టి నీకు ఆ విషయం తెలుసు, నీ భర్త మరణం చెందినా, చెందిన వాడిని మరణించిన వాడిని బ్రతికించే బాధ్యత మాది. నేను ఈ దేవతల సాక్షిగా చెబుతున్నాను, నువ్వు సూర్యోదయం అయ్యేలా చెయ్యి, అప్పుడు నీ భర్త మరణిస్తాడు, మరణించగానే ఈ దేవతలకి నచ్చ చెప్పి నేను అతనికి జీవనదానం చేయిస్తాను, వాడు బ్రతుకుతాడు, అతన్ని బ్రతికించి నీకు అప్పగిస్తాను, నువ్వు మాత్రం తొందరపడి సూర్యుని ఇంకాసేపు అలా స్తంభింపజేయకు. సూర్యోదయం ఎప్పుడవుతుందా, లోకం మళ్ళీ ఎలా యథాప్రకారం నడుస్తుందా లేదా అని ఎదురు చూస్తున్న వేళను అనుగ్రహించు, లోకం యథాప్రకారంగా నడిచేలా చెయ్యి, సూర్యుడు ఉదయించేలా చెయ్యి అని ప్రార్థించగా, నీ మాట నేను కాదంటానా తల్లి, కానీ తర్వాత మాత్రం ఏం జరిగినా వాజ్యురాలి నువ్వే, నా భర్తను రక్షించు అని చెప్పి ఆవిడ వెంటనే సూర్యభగవానుడికే తిరిగి నమస్కరించింది. ప్రభు నువ్వు యథాప్రకారంగా ఏడు గుర్రములు పూంచిన రథం మీద ప్రయాణం సాగించు, సూర్యోదయం జరుగుగాక అని ఒక్కసారి ప్రార్థించింది. వెంటనే సూర్యభగవానుడి రథం స్తంభించిపోయిన రథం కాస్త యథాప్రకారంగా కదలడం మొదలెట్టింది, సూర్యుడు ఎదురుగుండా కనబడ్డాడు. మొత్తం ఈ దేవతలతో సైతంగా భూలోకవాసులంతా రెండు చేతులు జోడించి ఉదయించిన సూర్యభగవానుడికి భక్తితో శ్రద్ధతో నమస్కరించారు. రోజుల తరబడి అల్లాడిపోతున్న వేళకి సూర్యుడి యొక్క ఉదయం కనబడగానే ఆనందం భక్తి పెల్లుబికి వచ్చాయి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏడు గుర్రములు పూంచిన రథమెక్కి తిరిగే ఓ సూర్యభగవానుడా, తీవ్రమైన కిరణములు కలిగిన వాడా, కశ్యప ప్రజాపతి పుత్ర, తెల్ల తామర పువ్వు చేతిలో ధరించే మహానుభావ సూర్యభగవానుడా, నీ గురించి నమస్కరిస్తున్నాం అన్నారు. సూర్యుడు అలవదించగానే టక్కన వీడి కింద పడి చచ్చిపోయాడు. కుష్ఠరోగంతో పీడింపబడుతున్న ఈ కౌశికుడు కిందపడి క్షణంలో మరణించాడు. మరణించగానే సుమతి తల్లు అని మళ్ళీ గోలపెట్టింది. అప్పుడు అనసూయ రూపతః శీలతో బుద్ధ్యా వాంగ్మాధుర్యాది భూషణైః తేన సత్యేన విప్రోయం వ్యాధిముక్తః పునర్యువా ప్రాప్తః అనుజీవితం భార్యా సహాయః శరదాంశతం. అప్పుడు ఆవిడ రెండు చేతులు జోడించింది. దేవతలు నాకిచ్చిన మాట వల్ల, నిరంతరం పాతివ్రత్య మహిమ నా దగ్గర ఉండడం వల్ల, నా పతివ్రత మహిమ వల్ల, ఈ దేవతల యొక్క కటాక్షం వల్ల ఈ మరణించిన కౌశికుడు పునర్జీవితుడవుగాక, పైగా ఆయన ఎలా ఉండాలి, మంచి రూపంతో నవయౌవనంతో తయారవుగాక, ఈ సుమతికి ఎప్పుడు చూసినా 25 ఏళ్ల వయస్సే ఉంటుంది, ఆవిడ సుందరి, ఈవిడ ఎంత సౌందర్యంతో ఉన్నదో, ఎటువంటి యౌవనంతో ఉన్నదో, ఈ చచ్చినవాడు కూడా అటువంటి యౌవనం శీలంతో పుట్టుగాక, వాడికి రూపం బాగుండాలి. రూపం బాగున్న ఎంత పూర్వం దౌర్భాగ్యుడు కదండి వాడు, తెగతాగి వ్యసనాల పాలయ్యి రోగం తెచ్చుకున్నాడు. అందుకని ఇప్పుడు శీలముతో పుట్టుగాక, సద్బుద్ధితో పుట్టుగాక, మళ్ళీ బతికేవాడు సద్బుద్ధి పొందుగాక. తర్వాత మాట వరసకు కూడా వీడికి రోగం లేకుండా ఉండుగాక, ఇంతవరకు ఉన్న రోగం అంతా తుప్పు రాలిపోయినట్టు రాలిపోగాక, మంచి వాక్కొచ్చుగాక, కంఠం బాగుండుగాక, నేను ఇంతకాలం భర్తని ప్రేమించిన కారణం చేత, దేవతల్ని పూజించిన కారణం చేత నాకు వచ్చిన మహాతపశక్తి ధారపోస్తున్నాను, ఈ దేవతల్ని ప్రేరేపిస్తున్నాను, దేవతలంతా వీడిని రక్షించెదరుగాక, ఇతడు ఇప్పుడే బ్రతికి నవయౌవనంతో భార్యా సహాయుడై శరదాంశతం 100 ఏళ్ళు బతుకుగాక. శరత్ అంటే సంవత్సరం అని అర్థం. పిల్లలు కొంతమందికి శరత్ అని పేరు పెడతారంటే సంవత్సరం నాటి ఇయర్ అని అర్థం. శరదాంశతం, శతం శరదాం, 100 ఏళ్ళు కూడా జీవించుగాక అని అర్థం. ఈ విధంగా ఇతడు సంపూర్ణ జీవితుడవుగాక, అందో లేదో దేవతలు వెంటనే అన్నమాట ప్రకారంగా అమృతం పట్టుకొచ్చి ఆవిడ ఆయన మీద పోశారు. ఆవిడ ప్రేరేపించింది, ఆవిడ సంకల్పించింది, ఆవిడ సంకల్ప బలం వల్ల, ఆవిడ వాక్య బలం వల్ల దేవతలు అమృతం ఆ చచ్చినవాడి మీద కురిపించారు. అమృతం పడ్డంతో వాడి రోగం అంతా టకటకటకటక రాలిపోయిందిట, ఆ కుష్ఠరోగం అంతా రాలిపోయింది. లేచి కూర్చున్నాడు. ఆ వసుధామరుండు విగతామయుడు నవయౌవనుండు నై, ఆ చచ్చినవాడు అప్పుడే రోగం నుంచి విముక్తి పొందాడు, తక్షణం రోగం నుంచి విముక్తి పొందాడు. ఆమయము అంటే రోగం, విగతామయుడు అంటే రోగం నుంచి విముక్తి పొందాడు. ఇక నవయౌవనం పొందాడు, మంచి వయస్సు కూడా వచ్చిందట. ఆ దేవతలు అమృతం కష్టం అని అందరి మీద కూడా ఊహిస్తే మనం కూడా ఎప్పుడు 30 ఇయర్స్లో ఉండేవాడమే కదా. గట్టిగా శ్రద్ధగా కోరుకోండి, మీరు కూడా బాగా వినండి. ఆ తర్వాత నవయౌవనం పొందాక తేజో విభవాధికుడు, మహాకాంతిస్వరూపుడయ్యాడు, సద్బుద్ధి పొందాడు, మంచి కంఠం వచ్చింది. ఎంతో పూర్వం భార్యని మొట్టికాయ ముట్టడం తిట్టడం తెగ చేసేవాడు కదా, ఇప్పుడు భార్య మీద ప్రేమ వచ్చిందిట. ఈ కథ విన్నాక ఒక ఆవిడ వచ్చి, మా ఆయన కూడా ఇలా చచ్చిపోతే బాగుండండి అని. అదేమిటమ్మా అన్నాను, మా ఆయన కూడా ఆ కౌశికుళ్ళ తెగ తిడతాడండి, వాడు చచ్చి బతకడం వల్ల మంచి బుద్ధిమంతుడై భార్యని ప్రేమించాడన్నారు కదా, నా దిక్కుమాలకుడు కూడా ఇలాగా ఎవరి శాపానికైనా ఎగురైపోయి ఆ తర్వాత అనసూయ లేక మీలాంటి పుణ్యాత్ముల కటాక్షంతో బతకాలంటే ఇప్పుడు అలా శాపం పెట్టేవాడు లేడు. ఒకవేళ పెడితే చచ్చిపోతే వాడు బతికించడం చాలా కష్టం, కాబట్టి ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వండి. ఏం చేస్తాం, అందరికీ ఆ సుమతికి పెట్టిన యోగం పడుతుందా. పైకి ఇంకో విషయం చెప్పనా, సుమతి ఎంత సేవ చేసిందండి మరి వాడికి ఆ కుష్ఠరోగికి, అసహ్యాన్ని తట్టుకుంది. నువ్వేమో అలా తట్టుకోలేదుగా, ఇంకా కేవలం వాడు తిడుతూ ఉంటే ఆ తిట్లకే ఎంత కష్టపడితే అలాగా. ఇంకా దానికి ఒకటే మార్గం, వాడు 4 తిట్లు తింటే అరటి చెక్కతో నువ్వొకటంటే పీట చెక్కతో 4 గంట అని అనకుండా ఉంటే చాలు. మొత్తం మీద ఏది ఏమైతేనే కానీ ఆయన మంచి భార్య మీద ప్రేమ కలిగిన వాడి ముచ్చటతో లేచాట. లేవగానే సుమతి నన్ను క్షమించు అన్నాడు. అలా లేచి నిలబడి ఆరోగ్యంతో ఆవిడ చేతులు రెండూ గట్టిగా పట్టుకుని, సుమతి జరిగింది గుర్తొస్తే నాకెంత బాధ అనిపిస్తోందో, ఎంత దుర్మార్గుణ్ణి నేను, స్త్రీలోలుణ్ణి, తాగుబోతిని, వ్యసనపరుణ్ణి, పాపాత్ముణ్ణి, రోగగ్రస్తుణ్ణి, రోగినై ఉన్నంతకాలం నిన్ను నానా రకాలుగా హింసించాను, పీడించాను, అవన్నీ మనస్సులో పెట్టుకోకు అనగా, ఆవిడ అది మనస్సులో పెట్టుకుంటే సూర్యుడిని స్తంభింపజేస్తుందని, ఆయన మీ ఆవిడ అంత ఉత్తమురాలు, నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నప్పుడే ఆవిడ మనస్సులో పెట్టుకోలేదు, ఇప్పుడేం పెట్టుకుంటుందిలే, మీరిద్దరూ ఈరోజు నుంచి ఐకమత్యంతో జీవించండి, యజ్ఞములు చెయ్యండి, పిల్లల్ని కనండి, సుఖంగా బ్రతకండి. ఎప్పుడు పద్మాగర్ గారి పురాణాలు గుంటూరులో జరిగిన ఇద్దరు వెళ్ళి ఫ్రంట్ రోలో కూర్చుని అదృశ్య రూపంతో వినండి, మీ గొప్పతనం ప్రజలకు ఆయన చాటుతూ ఉంటే విని సంతోషించండి అని అనసూయ దేవి వాళ్ళిద్దరిని దీవించింది, వరాలు ఇచ్చింది. ఇంకా దేవతలు కూడా వరాలు ఇచ్చారట, వాళ్ళకి రకరకాల వరాలు ఇచ్చారు. ఓ కౌశిక, నీ భార్యతో కలిసి 100 యజ్ఞములు చెయ్యమన్నాడు ఇంద్రుడు. యముడు, మీ మనస్సు ఎప్పుడూ ధర్మం మీద నిలబడుగాక అన్నాడు. వరుణుడు, మీ పిల్లలు ఎప్పుడూ ఏ గండం లేకుండా వంశాభివృద్ధి కలిగిస్తూ తల్లిదండ్రుల్ని సేవిస్తూ మిమ్మల్ని సేవిస్తూ ఆనందంగా ఉందురుగాక అని ఆయన దీవించాడు. కుబేరుడు, నా నవనిధులు మీ ఇంట్లో పెడుతున్నారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నిధులు వస్తాయన్నాడు ఆయన. ఇలా అందరూ రకరకాల వరాలు ఇచ్చారు. అప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అమ్మాయి అనసూయ, లోకమునకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఆపదని తొలగిస్తే మేము నీకు పిల్లలుగా పుడతామని ఇదివరకు వరం ఇచ్చాం, గుర్తుందా నీకు అనగానే, అంత తేలికే మర్చిపోతానా తండ్రి, మీ ముగ్గురు నాకు పిల్లలుగా పుట్టాలని కోరాను. అప్పుడు మీరేమన్నారు, మాలాంటి పిల్లలు మేము తప్ప ఎవరు ఉండరు కనుక మాంసములతో పుడతాం, కానీ పుట్టాలంటే నువ్వు లోకోపకారం చేయాలి, ఎప్పుడైనా లోకానికి ఉపద్రవం వస్తే ఆ ఉపద్రవాన్ని నువ్వు తొలగిస్తే అప్పుడు మీ ముగ్గురు నాకు మీ అంశాలతో పుత్రులుగా పుడతామన్నారు, నాకు గుర్తున్నదన్నది అనసూయ. ఇప్పుడు ఆ పని అయ్యింది, లోకానికి ఒక మహా ఉపద్రవం వచ్చింది, సూర్యుడు స్తంభించిపోయాడు, లోకాలు స్తంభించాయి, కాలం ఆగిపోయింది, అకాల ప్రళయం వచ్చింది, ఈ అకాల ప్రళయం నువ్వు దగ్గరుండి తొలగించి ఇటు సుమతిని ఆమె భర్తని కలిపావు, ఇటు దేవతలను ఆనందపెట్టావు, భూమి నాశనం కాకుండా చేసావు, పంచభూతములు సంక్షోభం పొందకుండా చేసావు, ఇంత మహోపకారం చేసి లోకోపద్రవాన్ని ఉడిపావు, లోకానికి ఆనందం కలిగించావు, ఇప్పుడు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం, శీఘ్రకాలంలో నీ భర్త ద్వారా మేము ముగ్గురం మాంసలతో నీ కడుపులో ప్రవేశిస్తాం, మేము ముగ్గురం నీకు పుత్రులమై పుడతాం, మమ్మల్ని జాగ్రత్తగా పెంచు సుమా అనగానే, ఆవిడ ఏమందో తెలుసా, బ్రహ్మవంశతో కొడుకు పుట్టాలి, రుద్రవంశతో పుత్రుడు పుట్టాలి, కానీ విష్ణువంశతో పుట్టే పిల్లవాడిలో మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా కలిసి ఉండాలి, త్రిమూర్తి ఆత్మకుడే పుట్టాలి, ఈ విష్ణువు మాత్రం అదొక్క వరం ఇవ్వండి అంది తథాస్తు అన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు రజస్నానం పూర్తయిన తర్వాత అనసూయాదేవి దగ్గరకి అత్రి మహర్షి వచ్చాడు. అప్పుడు అత్రి మహర్షిలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు ప్రవేశించారు. ఈ త్రిమూర్తులు ఆయన యొక్క రేతస్సులో ప్రవేశించారు. ఈ రేతస్సు అనసూయ గర్భంలో ప్రవేశించింది, అనసూయ గర్భం ధరించింది. అందులో మొట్టమొదటగా అతుల రజస్ఫురితుండై, అతుల రజస్ఫురితుండై శతధృతి సదృశుడై పుట్టే చంద్రుడు తనుదీధితులు వెలు గంగలలిత స్థితి ఓషధులెలమి పొంద క్షితిజనులలరన్. ఈ భూలోకంలో ప్రజలకు ఆహ్లాదం కలిగిస్తూ ఒకనొక శుభముహూర్తంలో బ్రహ్మదేవునితో సమానుడు బ్రహ్మ యొక్క అంశతోటి ఒక పుణ్యాత్ముడు పుట్టాడు. అంటే ఆ బ్రహ్మాంశతో పుట్టినవాడే ఓషధులకు మూలకారకుడు చంద్రుడు. చంద్రుడు అంటే బ్రహ్మ అనమాట, బ్రహ్మాంశతో పుట్టాడు. త్రిమూర్తులిచ్చిన వరంలో ముందు బ్రహ్మ పుట్టాలి కనుక బ్రహ్మాంశతోటి చంద్రభగవానుడు పుట్టుకొచ్చాడు. చాలామంది అడిగారు మళ్ళీ ధర్మ సందేహంలో, చంద్రుడు అత్రి కొడుకు కదా, మరి పాల సముద్రం నుంచి పుట్టాడు ఏమిటని. దుర్వాసుడి శాపం వల్ల ఇవన్నీ సముద్రంలో కలిసిపోయాయి, మర్చిపోకండి మీరు, లక్ష్మి లేదా అంతపూర్వం, ఈ లక్ష్మి, ఈ కామధేనువు ఇవన్నీ కూడా దుర్వాసుడి శాపం వల్ల పాల సముద్రంలో పడిపోయాయి. అప్పుడు మళ్ళీ చిలికాక తిరిగి పుట్టారు. అందువల్ల రెండో జన్మలో ఏమైందనమాట, చంద్రుడు సముద్రంలోంచి బయటకు వచ్చాడు, లక్ష్మి ఆయనకి సోదర అయ్యింది, ఆ పాల సముద్రం నుంచి పుట్టింది, ఈ కామధేనువు మొదలైనవి బయటకు వచ్చాయి. కాబట్టి మొదటి అవతారం మాత్రం చంద్రుడు అత్రికి, అనసూయకి బ్రహ్మదేవుని యొక్క అంశతో పుట్టుకొచ్చాడు. అత్రి యొక్క గోత్రం కనుక అత్రిపుత్రుడు కనుక ఆత్రేయ అన్నారు. కాబట్టి చంద్రుడిది కూడా అప్పటి నుంచి ఆత్రేయ గోత్రం అయ్యిందనమాట. ఆయన పుట్టి పుట్టగానే ఈ భూమండలంలో రకరకాల ఔషధులు పెరిగాయి, సోమలత వంటివి పెరిగాయి. పత్తి పూర్తిగా చంద్రుడి యొక్క కటాక్షం వల్లే పుట్టింది. అందుకే ఆయనకి ధాన్యంలో పత్తి గింజలు ఇస్తాం మనం, ఆయన ఆనంద పెడతాం. ఇంకో రహస్యం తెలిసిన, అసలు చంద్రుడు లేనిదే పత్తి రాదు. ఈ పత్తి వల్ల ఏమవుతుంది, మనకి వస్త్రాలు వస్తాయి. అందుకే నెల పొడుకునాడు మన పంచిలోంచి కానీ వస్త్రంలోంచి కానీ ఒక దారం బయటికి తీసి ఒక నూలు పోగు తీసి, ఓ చంద్రుడా నువ్వు పుట్టావు, ఈ నూలు పుట్టింది, దీనివల్ల మాకు వస్త్రం వచ్చింది, మేము కట్టుకుంటున్నాం, లేకపోతే మేము అమెరికాలోలాగా ఏమీ లేకుండా తిరగాలి కదా. కాబట్టి నువ్వు వస్త్రం ఇచ్చావు కనుక నీకు నూలు పోగిస్తున్నావు, నువ్వు ఇచ్చిన వస్త్రంలోంచి ఒక నూలు పోగిస్తున్నావు అన్నారు. అందుకని చంద్రుడికో నూలు పోగని సామెత పుట్టింది. ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాం, కానీ మొత్తం ఇస్తే బాగుండదు కదా. ఇప్పుడు చంద్రుడు మనకి పంచిచ్చాడు కదా అని మొత్తం తీసిచ్చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది మరి. అందుకని ఏం చేయాలన్నమాట, మొత్తం వస్త్రం కాకుండా ఒక్కటి ఇవ్వాలి, అది కూడా ఒక్క నెల పొడుకునాడు మాత్రం, విదియనాడు మాత్రమే ఒక్క దారం ఇవ్వాలి. అలా చంద్రుడికో నూలు పోగానే సామెత పుట్టింది. ఈ మధ్యన అందరూ అలాగే చేయడం మొదలెట్టారు. పురాణం అయ్యాక చంద్రుడికో నూలు పోగన్నారు కదండి, మీకు కూడా ఒక నూలు పోగానండి, మీరు పురాణ చంద్రులు కదండి, కవి చంద్రులు కదండి అనడం మొదలెట్టారు. ఏది ఏమైనా ముందు చంద్రభగవానుడు పుట్టుకొచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఇంకా కడుపులో ఇద్దరు ఉన్నారు, కానీ వెంటనే పుట్టలేదు వాళ్ళు. ఆవిడ ఒకేసారి గర్భం ధరించిన ఒక కొడుకు వచ్చాట, రెండో వాడు రావడానికి 3 రోజులు టైం తీసుకున్నాడు. ఈ 3 రోజుల్లోపు ఏం జరిగిందో తెలిసిన, ఒకరోజున అక్కడికి ఒక మహారాజు వచ్చాడు. ఆయన పేరు హైహయుడు. వాడు అనుకోకుండా అనసూయ ఆశ్రమానికి వచ్చాడు. గర్భవతి అయిన అనసూయ 2 చేతులతో సూర్యుడికి అర్ఘ్యమిస్తోంది. అది చూశాడు, ఒళ్ళు మండిపోయింది దానికి. ఆడవాళ్ళు ఏమిటి సంధ్యావందనం చేయటం ఏమిటి, నీళ్ళు ఇవ్వడం ఏమిటి అనుకున్నాడు ఆ హైహై మహారాజు. ఇంతలో ఇంకా ఏం చేస్తుందో అనుకుంటూ ఉండగా ఆవిడ ఆశ్రమంలో ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం మీద నీళ్లు పోసి అభిషేకం చేసి శివుణ్ణి అలా తుడిచింది, దాంతో ఈయనకి మండిపోయింది. ఏమిటి ఈ యుగం, ఆడవాళ్ళు శివలింగం ముట్టుకుంటారా, ఆడవాళ్ళు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తారా, ఆడవాళ్ళు ఆ సమయంలోనే ఆవిడ కాసేపు నాకేం చేసింది, శివలింగ పూజ అయ్యాక సాలగ్రామాన్ని పూజించింది. ఇక ఈయనకి కాళ్ళు మండే, కళ్ళు నెత్తికెక్కే ఆగ్రహం కలిగింది. ఆయనకి కొత్త కొతలాడిపోయింది. ఇంతకీ ఇంత కొత్త కొతలాడిపోవడానికి మూల కారకుడైన ఆయన పేరు హైహయుడు. ఆయన ఎలా పుట్టాడో తెలుసా, సాక్షాత్తు విష్ణువుకి లక్ష్మీకి కొడుకైన, లక్ష్మీదేవికి విష్ణువుకి పుట్టాడు. చాలా కాలం క్రితం పాలసముద్రంలో లక్ష్మీదేవి ఒకనాడు విష్ణువు యొక్క పాదాలు ఒత్తుతోంది. ఆ సమయంలో లక్ష్మీదేవి దర్శనానికి రేవంతుడు అని పేరు కలిగిన ఒక సోదరుడు అక్కడికి వచ్చాడు. రేవంతుడు అంటే గుర్రపు రోతు. ఒకనొకప్పుడు లక్ష్మీదేవితో పాటు ఆయన పుట్టాట. పుట్టి పుట్టడమే గుర్రంతో పాటు పుట్టాడు. అంచేత గుర్రం ఎక్కి తిరిగేటటువంటి రౌతులు ఉంటారు కదా, హార్స్ రైడర్స్, వాళ్ళని సంస్కృతంలో రేవంత్ అంటారు. ఈ రేవంతుడు అనేవాడు లక్ష్మీదేవితో పాటు పుట్టాడు ఒకప్పుడు క్షీరసముద్రంలోంచి. అందుకని ఆయన లక్ష్మీదేవికి వరుసకి సోదరుడు. అక్కగారిని చూద్దామని రేవంతుడు వస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆయనకే చూసింది. ఓహ్, చాలా కాలానికి మా పుట్టింటి వారు వచ్చారని ఆ పుట్టింటి వారి మీద ప్రేమ కొద్దీ అటే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో విష్ణువు లక్ష్మీ అని పిలిచాడు. ఆవిడ పలకలేదు. మళ్ళీ లక్ష్మీ అన్నాడు, ఆవిడ పలకలేదు. లక్ష్మీ అన్నాడు ఆయన, ఆవిడ పలకలేదు. దాంతో ఆయన కోపం వచ్చింది. కట్టుకున్న భర్తను ఇక్కడ ఉంటే అది మర్చిపోయి పుట్టింటి వాడికే చూస్తావా, మీ సోదరుడు అంత ఎక్కువవాడయ్యాడా భర్త కంటే, కష్టపడి భర్తగారు 1000 రూపాయలు పట్టుచీర, ఏంటి 1000 రూపాయలు కదండి ఇప్పుడు, 100,000 ఓ 100,000 రూపాయలు పెట్టి భర్తగారు పట్టుచీర కొన్నా అది చెప్పుకోదటి భార్య. ఎప్పుడో పుట్టింటి వాడు సంవత్సరానికి ఒకసారి జాకెట్ పీస్ పెడతారనుకోండి, మా ఆయన పెట్టారండి అని చెప్పదుగా, కానీ ఇప్పుడు పుట్టింటి వారు పెడితే మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెబితే కానీ ఆవిడికి పీస్ ఉండదు అని నేనలేదు వ్యాసుడు అన్నాడు. మరి నా మీద అడగండి, నేనేమో ఇక్కడ భర్తనున్నానా, భర్తని మర్చిపోయి పుట్టింటి వాడు వస్తే సోదరుడు సోదరుడు అంటూ చూస్తావా, పిలిస్తే పలకవా, ఇది గుర్రం లక్షణం. నువ్వు గుర్రాన్ని చూస్తూ గుర్రం ఎక్కిన రౌతుడు చూస్తూ నన్ను మర్చిపోయావుగా, కాబట్టి బడవా భవా అని చెప్పించేశాడు విష్ణువు. నువ్వు ఆడగుర్రం అయిపో అన్నాడు. ఉలిక్కిపడింది ఈవిడ. భర్తకేసి తిరిగి గుర్రం ఎక్కువస్తున్న మా రేవంతుణ్ణి మా సోదరుణ్ణి చూచి ఏదో కాసేపు ముచ్చటపడి చూశాను అనుకోండి, పెళ్ళయ్యాక ఎప్పుడైనా వచ్చాడు ఆయన, రాక వచ్చాడు, ఆ మాత్రం మా అన్నగారిని చూడకూడదా, బావం మరిదంటే అంత ఉలికి ఏమిటి, ఆయనకాడికి మీకు కట్నం కూడా ఇచ్చాడు కదా అని కాస్త లక్ష్మీది కూడా హాస్యమాడి, ఇంత తొందరపడి చెప్పించావు స్వామి, నేను నీకు దూరమై ఉండలేను అన్నది.